സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
7 അധ്യായം 19 ശ്ലോകം.
ബഹൂനാം ജന്മനാമന്തേ. ജ്ഞാനവാൻ മാം പ്രപദ്യതേ വാസുദേവ സർവമിതി സമഹാത്മാസു ദുർലഭഃ.
പദമൂടവ ശ്ലോകంలో సంసారం అంటే ఏమిటి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. 14 నుంచి 19 శ్లోకం వరకు ఈ సంసారానికి పరిహారం ఏమిటి, సంసారానికి కారణం ఏం చెప్పారు, త్రిభిర్ గుణమయైర్ భావైహి మాయా మోహితులైనారు మనుషులు. మోహితం నా అభిజానాతి, అవ్యయ రూపుణ్ణైనటువంటి నన్ను తెలుసుకోలేక ఈ మాయా మోహంలో పడిపోయినారు, అది సంసారం అంటే. దాని నుంచి బయటపడడానికి పరిహారం చెప్పారు కృష్ణ పరమాత్మ 14 నుంచి 19 శ్లోకం వరకు. ఏం చెప్పారు దాని సారాంశం ఏంటి 14 నుంచి 19 శ్లోకం వరకు అంటే, అనిత్యమైనటువంటి వాటిలో సుఖం లేదు, ఈ ప్రపంచం అనిత్యమైనటువంటిది, ఇందులో సుఖం లేదు. నా అల్పే సుఖమస్తే, అనిత్యమైనటువంటి దాంట్లో అల్పమైనటువంటి దాంట్లో సుఖం ఎట్లా ఉంటుంది, సుఖం ఉండదు. నా సుఖమస్తి, కనుక నిత్యమైనటువంటి సుఖాన్ని కోరుకునేవాడు ఈ ప్రాపంచిక విషయాల మీద, సంబంధాల మీద, మనుషుల మీద ఆధారపడడు. అనిత్యమైన దాని నుంచి నిత్యమైన సుఖాన్ని ఎవరైనా కోరుకుంటాడా? కోరుకోడు. కనుక నిత్యమైనటువంటి దాన్నే కోరుకోవాలి. ఇదే ఛాందోగ్యంలో మనం చూడబోతున్నాం. యోవై భూమ తత్ అమృతం అన్నారు. ఇప్పుడు మనం చదివే విద్య భూమ విద్య. ఈ భూమ విద్యలోని చెప్పబోతున్నారు ఛాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుల వారు. హే నారద, యోవై భూమ, ఏదైతే బ్రహ్మమై ఉన్నదో అదే అమృతానికి మార్గం, అమృతత్వం పొందడానికి మార్గం అని చెప్తారన్నమాట. అల్పేన సుఖమస్తి, అల్పంలో అంటే ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాలు భోగాలు ఉన్నాయే, ఇవన్నీ అనిత్యం. ఆ అనిత్యమైనటువంటి వాటిలో దోషమే ఉన్నది కాని సుఖము, భద్రత, ఆనందం నిజంగా లేవు, ఉన్నట్లుగా భ్రమిస్తున్నారు జనం అని కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు ఇచ్చారు సారాంశం 14 నుంచి 19 వరకు. భక్తుల గురించి చెప్తూ ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి. ఈ ఆర్త అర్థార్థి భక్తులు పాపం, వాళ్ళు భగవంతుణ్ణి ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. ప్రతి ఆర్తభక్తుడు జిజ్ఞాసు భక్తుడు కావాలి. ప్రతి అర్థార్థి భక్తుడు, సకామ భక్తుడు, నిష్కామ భక్తుడు కావాలి, జిజ్ఞాస భక్తుడు కావాలి. కనుక 4 విధాలైనటువంటి భక్తుల్ని గురించి చెప్పి, కనుక గమ్యం ఏమై ఉండాలి భక్తుడికి చివరికి, జ్ఞానం పొందడమే పరమగమ్యం కావాలి ప్రతి భక్తుడికి. చివరిగా జ్ఞానం పొందడమే, జ్ఞాని భక్తుడు కావాలి అని చెప్పారు. ఇంతటితో సంసార నివృత్తి ఉపాయం అయిపోయింది. సంసార నివృత్తి ఉపాయం, సంసారం నుంచి బయటపడటానికి ఒకటే మార్గం, భక్తి. నిజమైన భక్తి కావాలి. అసలు లేకుండా ఉండేదానికంటే ఏదో ఒక భక్తితో మొదలుపెట్టు, సకామ భక్తి నుంచి, తర్వాత నిష్కామ భక్తి, తర్వాత జ్ఞానీ భక్తికి వస్తాం. అందుకని భగవంతుణ్ణి ఆరాధించు ఫస్ట్, భగవంతుణ్ణి నమ్ము, భగవంతుడు ఉన్నాడని నమ్మి భగవంతుణ్ణి ఆరాధించి భగవత్ పూజ చేయి, భగవద్ అర్చన చేయి ప్రతిరోజు. చేయంగా చేయంగా మన భక్తి కొంచెం రిఫైన్ అవుతుంది, అదే కొంచెం కొంచెం రిఫైన్ అవుతుంది మన భక్తి అని చెప్పి ఇప్పుడు ఇంతటితో ఈ ఉపాయాలన్నీ పూర్తయిపోయినాయి. ఏమిటి ఉపాయం చివరికి అంటే భక్తే ఉపాయం. ఎటువంటి భక్తి? జిజ్ఞాసు భక్తి ఉపాయం అన్నారు. తర్వాత ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే 20వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు సకామ భక్తి గురించి చెప్తున్నారు. తర్వాత నిష్కామ భక్తి గురించి చెప్తారు. ఇప్పుడు నలుగురు భక్తుల గురించి చెప్పారు. నలుగురు భక్తుల గురించి చెప్పి ఆ భక్తుల్లో మళ్ళీ భక్తులు వీళ్ళు అని చెప్పారు. భక్తి ఉన్నవాడు కదా భక్తుడు, భక్తి ఉన్నవాడు భక్తుడు. కనుక ఈ భక్తుల్లో ఉన్న భక్తి రెండు రకాలు. భక్తులు నాలుగు రకాలని చెప్పారు. భక్తులలో ఉన్నటువంటి భక్తి రెండు రకాలు. ఒకటి సకామ భక్తి, రెండు నిష్కామ భక్తి. సకామ భక్తి అంటే ఏమిటో చెప్పి, సకామ భక్తిలో ఉన్నటువంటి ప్రయోజనాలు, కొన్ని నష్టాలు, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అవి చెప్తున్నారు. తర్వాత ఏం చేస్తారు, ఈ నిష్కామ భక్తుణ్ణి సకామ భక్తుణ్ణి పోలుస్తారు. కంపారిజన్, కాంట్రాస్ట్ అంటారు. సకామ భక్తుడు ఇట్లాంటి వాడు, ఇలా ఆలోచిస్తాడు, ఇలా చేస్తాడు. నిష్కామ భక్తుడు ఈ విధంగా ఆలోచిస్తాడు, ఈ విధంగా నన్ను పూజిస్తాడు, వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. సకామ భక్తి, నిష్కామ భక్తి. ఏమిటండి సకామ భక్తి, నిష్కామ భక్తి? దీని సారాంశం ఏమిటంటే, సకామ భక్తులు అంటే కామేన సహ ఏదో ఒకటి మనస్సులో పెట్టుకొని ఇది పొందాలి అని కోరుకుంటూ దేవుణ్ణి పూజిస్తే సకామ భక్తి. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని పూజించారనుకోండి దేవుణ్ణి, ఏం భక్తి అవుతుంది? అది సకామ భక్తి. ఇంత సింపుల్, అంతే కదా. కామం అంటే కోరిక. ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని భగవంతుడిని ప్రార్థించి, భగవంతుడిని పూజ చేసి, మా అబ్బాయికి ఐఐటీలో సీటు వస్తే నేను అంగ ప్రదక్షిణం చేస్తానని ఒక ఆవిడ, మోకాళ్ళ మీద ప్రదక్షిణం చేస్తాననేవాడు కొంతమంది, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటాను అని చెప్తారు. మా అమ్మాయి గనక మా అమ్మాయికి పెళ్ళైతే ఇట్లా చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తానని చెప్తుంటారు కదా, అవన్నీ సకామ భక్తి అంటారు. అర్థార్థి భక్తులు అన్నాం అక్కడ. అర్థభక్తులు కూడా సకామ భక్తులే, అర్థార్థి భక్తులు సకామ భక్తులే. కనుక ప్రాపంచికమైనటువంటి భోగాలను ఆశిస్తూ ధర్మము కావచ్చు, అర్థము కావచ్చు, కామము కావచ్చు, ధర్మార్థ కామాలను ఆశిస్తూ. ధర్మం అంటే ఏమిటి? పుణ్యం. నేను పుణ్యలోకాలకు వెళ్ళాలి, నేను పుణ్యం సంపాదించుకోవాలి అని చేస్తుంటారు. చూస్తారా, మంచి పని చేస్తే దేవుడికి ఇష్టం, దేవుడికి ఇష్టం, నేను ఈ మంచి పని చేస్తే నాకు అసలు పుణ్యం వస్తుంది అంటే పుణ్యాన్ని కోరుకుంటూ చేస్తున్నావు కదా, ధర్మం అంటారు దాన్ని, అది సకామం. అదేవిధంగా ధనాన్ని కోరుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తాం ధనం కోసం, అది సకామ భక్తి. అదేవిధంగా నాకు ఈ సుఖాలు కావాలి, ఇవన్నీ పొందాలి నేను అని కోరుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తే అది సకామ భక్తి. నిష్కామ భక్తి అంటే ప్రాపంచికమైనటువంటి ఏమీ కోరుకోకుండా మోక్షమే నాకు, ఇంకేమీ వద్దు, ధర్మము వద్దు, అర్థము వద్దు, కామము వద్దు, పుణ్య పాపాలు వద్దు, నాకు పుణ్యం కూడా వద్దు, నేనేం కోరుకోను భగవంతుడి నుంచి, మోక్షాన్ని కోరుకుంటా. అది మోక్షం కోరుకుంటే కోరికతో సమానం కాదు, అది కోరుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏం కోరుకోకూడదు అని చెప్పి మోక్షం కూడా కోరుకోవడం మానేస్తున్నారు. ఇక్కడ కాదు, ఈ క్లాసులో కాదు చెప్తున్నా, మోక్షం కూడా ఎందుకు కోరుకోవాలన్నాడు. మోక్షం కోరుకోవాలి, మోక్షం కోరిక కోరికతో సమానం కాదు, అది కోరిక కిందికి రాదు. జ్ఞానం కావాలని కోరుకోవడం కోరిక ఎట్లవుతుంది? వైరాగ్యం కావాలని కోరుకోవడం కోరిక ఎట్లవుతుంది? ప్రాపంచికమైనవి కోరుకుంటేనే కోరిక అవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటివి, దైవ సంబంధమైనటువంటిది, మోక్షానికి కావలసినటువంటి అర్హతలు కోరుకోవడం, అది కామం కిందికి రాదు, కనుక పర్మిటెడ్ అవన్నీ కూడా. అర్థమైందా? అది నిష్కామం కిందికే వస్తుంది. కనుక సకామ, నిష్కామ. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చదువుతాం శ్లోకం. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు ఈ సకామ భక్తుల గురించి? 20వ శ్లోకం. కామైస్తైస్తైహృత జ్ఞానః
ప్రపద్యంతేన్యదేవతాః సంతం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయం.
ఈ సకామ భక్తులైన వాళ్ళు ప్రకృత్యా స్వయ నియతాః, ప్రకృతి వాళ్ళ స్వభావం మీద ఆధారపడి వాళ్ళు నన్ను పూజిస్తూ ఉంటారు. నియతాః అంటే ప్రేరేపింపబడిన వాళ్ళై, ప్రేరేపింపబడి నియతాః స్వయా ప్రకృత్యా, వారి స్వభావముచే. ప్రకృతి, ప్రకృత్య అంటే స్వభావం, వాళ్ళ నేచర్. ప్రకృత్యా హృతజ్ఞానాః, అపహరింపబడినటువంటి వివేకం గల వాళ్ళై. వాళ్ళ యొక్క వివేకం, ఆత్మ అనాత్మ వివేకం ఉండదు వాళ్ళకి. ఆ వివేకం అపహరింపబడింది, లేకపోతే లేకుండా ఉంటుంది. ఒక్కోసారి ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించేది కూడా వాళ్ళకి జ్ఞానం ఉండదు. అందుకని అన్ని అల్పమైనటువంటివే కోరుకుంటూ ఉంటారు. కృతజ్ఞానాః తైహి తైహి కామైహి ప్రపద్యంతే, అటువంటి వాళ్ళ వాళ్ళ స్వభావానికి తగినట్లుగానే వాళ్ళ కోరికలు ఉంటాయి. ప్రకృత్యా వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని చేత ప్రేరేపింపబడి వాళ్ళ స్వభావానికి తగినట్లుగా వాళ్ళు కోరుకుంటుంటారు. అటువంటి కోరికలు ఉంటుంటాయి వాళ్ళకి. ఇప్పుడు రాజసిక గుణం ఉందనుకోండి, తామసిక గుణం, ఎప్పుడు నిద్రపోదాం, నన్ను ఎవరు లేపకుండా ఉంటే బాగుండుంటాడు, హాయిగా నిద్రపోదాం, మరి తమో గుణం కదా. రజో గుణం అయితే ఏమిటంటే కాముగా కూర్చుంటే పిచ్చెక్కుతుంది వాళ్ళకి. అంత సందడిగా ఉండాలి, గొడవ గొడవగా ఉండాలి, ఎప్పుడు అరుస్తూ పనులు చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. రజోగుణం వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది. దేవుడి విషయంలో కూడా అంతే. వాళ్ళు గణగణగణ గంటలు కొట్టడం, దేవుడి దగ్గర కూడా గందరగోళం చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండరు వాళ్ళు. పూజ చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండరు. చేసేటప్పుడు వాళ్లకు మనసులో చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు వాళ్ళ స్వభావాన్ని బట్టి కోరుకుంటూ ఉంటారు. ప్రపద్యంతే, ఆయా కోరికలని కోరుకుంటూ భగవంతుణ్ణి శరణు దొత్తుతారు అని అర్థం. శరణు పొందుతారు, భగవంతుడి దగ్గరికి వెళతారు. ఆ గుడికి వస్తాను నేను, రేపు ఎల్లుండి వస్తాను, ఫలానా దానికోసం వస్తున్నాను, ముందుగానే ఆయనకి లెటర్ పంపిస్తాం. సంకల్పం, సంకల్పం చేసుకొని ఫలానా దానికోసం వస్తున్నాను. ప్రపద్యంతే, ఎవరిని పూజిస్తారు వాళ్ళు? అన్యదేవతాః. ఇప్పుడు లక్ష్మి డబ్బులు కావాలనుకోండి, అష్టలక్ష్మి గుడికి వెళ్తారు. డబ్బులు కావాలంటే అష్టలక్ష్మి గుడికి, ఏదైనా విఘ్నాలు రాకుండా ఉండాలంటే వినాయకుడి గుడికి వెళ్తారు. ఇప్పుడు ప్రదోషం దగ్గర అంతా జనం ఎక్కువైపోతున్నారు చూసారా. ప్రదోషం అంటే సరే, జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఇంతకుముందు ప్రదోషం అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా ఆరోగ్యం కావాలి అంటే అశ్వినీ దేవతల దగ్గరికి వెళ్తారు. ధన్వంతరి ఒక గుడి ఉంది ఇక్కడ, ఆయన వైద్యనాథన, అదేదో గుడి, అక్కడికి పోతారు ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కావాలంటే అక్కడికి వెళ్తారు. కళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే సూర్య నమస్కారం చేస్తారు. ఇట్లా అనమాట. వాళ్ళకి ఏదేది కావాలంటే, ఏది నాటి శని ఉంటే శని భగవాను దగ్గరికి పోతారు. శని మనకి ఏం చెయ్యకూడదు అని అక్కడికి పోతుంటారు. అట్లనమాట. అన్య దేవతాః, ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు. ఎంతమంది దేవతలు ఉన్నారో తెలుసా? మనం పూజించే మన దేవుడు ఇష్టదైవం, ఇష్టదైవం కొంతమంది. ఇష్టదైవం కాకుండా అవసరానికి ఇది ఒక దేవుడు. కొన్ని కొన్ని వాటి కోసం కొన్ని కొన్ని దేవుళ్ళను పెట్టుకున్నాం. నార్త్ ఇండియాలో గుజరాత్లో శ్రీనాథ్ అని దేవుడు. అక్కడ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవుడు, వాళ్ళ వాళ్ళ దేవుడు, వాళ్ళ వాళ్ళకి గొప్ప. మనకు ఆ పేర్లు కూడా తెలియవు. నార్త్ ఇండియాలో కూడా చాలా గ్రామ గ్రామాలకు వెళితే వాళ్ళ కులదైవం, వాళ్ళ దైవం, వాళ్ళ ఇష్టదైవం అట్లా ఉంటుందన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ మనకు కొన్ని అవసరాలకి ఇది కావాలి అది కావాలి అంటే అది. అశ్విని దేవతలు ధన్వంతరి ఆరోగ్యం కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఆరోగ్యం మాత్రం ఇస్తారు అంతే, ధనాన్ని ఇవ్వరు. మళ్ళీ ధనలక్ష్మి ధనం ఇస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు. చూసారా? అట్లా అంటే అన్య దేవతలు అంటారు వీళ్ళని. అన్య దేవతలు అంటే ఆ ఆ పనికి వాళ్ళ వాళ్ళని. అప్పుడు పశుకామశ్చిన్వీత బ్రహ్మ వర్చస్కామశ్చిన్వీత, నీకేమేం కావాలంటే ఆ ఆ దేవతలను పూజించవచ్చు. అట్లనమాట. అట్లా కొన్ని దేవతలు ఉన్నాయి, ఇవన్నీ కర్మకాండంలో చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు చెబితే ఎక్కడ స్వామిని అడు అడుగుతారు నన్ను, ఎక్కడ చెప్పబడి ఉన్నాయి అంటారు. చెప్పబడి ఉన్నాయి. ఆవహంతి హోమం ఉంది కదా, ధనం కోసం ఆవహంతి హోమం చేస్తారు. ఇప్పుడు ఆవహంతి హోమాలన్నీ పోయినాయి, ధనలక్ష్మి పూజ చేస్తారు దీపావళి అప్పుడు. అట్లా అనమాట, వ్రతాలు నోములు రకరకాలుగా వాటికి కావలసినవన్నీ చేస్తారనమాట. పిల్లవాడికి జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి కొన్ని, జ్వరం కూడా రాకూడదు ఎందుకని, జ్వరం తగ్గడం కోసం ఒకటి, ఏదైనా సరే చదువుల కోసము వాటి కోసం వీటి కోసం. అన్య దేవతాః ప్రపద్యంతే ఆస్థాయ తం తం నియమం. ఎలా ఆ దేవుడి దగ్గరికి వెళ్తారంటే వాళ్ళు నియమాలు చెప్తారు. ఫలానా దేవుడి దగ్గరికి నువ్వు వస్తున్నావా, ఫలానా దేవుడి దగ్గర నువ్వు పూజ చేసుకుంటున్నావు, సంకల్పం చేసుకొని కొన్ని అడుగుతున్నావు కదా, అయితే ఏం చేయాలి తెలుసా, ముందు ఆయనే చెప్తాడు ఇక్కడ ఆ వస్త్రం తీసుకురామ్మా, ఆయనకి ఏం రంగు వస్త్రమో అదే తీసుకెళ్ళాలి, ఆ ప్రసాదం తీసుకుని తీసుకురామ్మా, లేకపోతే నువ్వన్నా చెయ్యాలి, వాళ్ళ చేత చేయించాలి అక్కడ. తర్వాత ఆయనకి ఏమేం కావాలో, ఏమేమిటి ద్రవ్యాలు ఆయనకి ఇష్టమో అవే తీసుకుపోవాలి. తం తం నియమం ఆస్థాయ, ఆ నియమాలను పాటించాలి. ఇప్పుడు అయ్యప్ప గుడికి వెళ్తున్నారు కొంతమంది, అయ్యప్ప గుడికి వెళ్ళడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు పాటించాలి. పాటిస్తున్నారా లేదా, ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి, అన్నీ తెలుసుకుంటున్నారు అందరు. ఆ గుళ్ళో పూజారి చెప్పేస్తాడు, అలాగే ప్రతి గుడికి వెళ్ళండి, ప్రతి గుళ్ళో ఆ పూజారికి ఆ దేవుడికి ఏమి ఇవ్వాలి, ఏం ప్రసాదం చేయించాలి, ఆయనకి ఏమిస్తే ఆయనకి ప్రీతి కలుగుతుంది, ముందు ఆయనే చెప్పేస్తాడు లెక్క. ఆ చిట్ట అంతా చెప్పిన తర్వాత తీసుకుని తమ తమ నియమం, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండమ్మా, ఇన్ని రోజులు ఈ పని చేయి, ఇన్ని రోజులు ప్రదక్షిణం చేయి, ఇన్ని రోజులు నువ్వు ఇవి తిరగాలి అని చెప్పి చెప్తాడు. ఇక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట ఆ ప్రదక్షిణ చేయడం, ఆ రంగు వస్త్రాన్ని భగవంతుడికి అక్కడ ఇవ్వడం. వాళ్ళకి ఇంకా ఏమైనా చేయించాలంటే, మీ పూర్వీకులు ఏదో చేయించలేదు, అది కూడా నువ్వే చేయించు, మీ పూర్వీకులు చేయనిదంతా కూడా నువ్వే చేయాలి, అందుకే మీ అబ్బాయికి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్తుంటాడనమాట. ఇలా అన్య దేవతలను ఆ నియమాలు పాటిస్తూ ఆ దేవతలను పూజిస్తూ వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు అన్నారు. ఎవరు? సకామ భక్తులు. ఇది మొదటి లక్షణం సకామ భక్తులకి. అయితే ఏం చేస్తావయ్యా ఇప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మ అంటే, నేనేం చేస్తాను, నేనేమి చేయలేను. వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఇష్ట దేవతలను అన్ని దేవతలను పూజిస్తున్నారు, ఏదో కోరుకుంటూ మనసులో పూజిస్తున్నారు. నేనేం చేయాలి మరి, నేనేం చేస్తాను తెలుసా, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యో యో యాం యాం, ఎవరెవరు ఏ ఏ దేవుణ్ణి ఎలా ఎలా పూజిస్తే, యో యో యాం యాం తనుం భక్తః. తనుం అంటే ఆ దేవుడిని ఏ రూపంలో ఆ భక్తుడు పూజిస్తే, ఏ భక్తుడైనా ఎక్కడైనా ఏ రూపాన్ని, ఏ భగవద్ రూపాన్ని ఏ రూపంలో పూజిస్తూ ఏం అడుగుతాడో, తనుం అనేది ఆ ప్రత్యేకమైనటువంటి దేవుడి రూపం. శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి, శ్రద్ధతో చేస్తున్నాడు, అర్చన చేస్తున్నాడు, పూజిస్తున్నాడు. ఇచ్చతి శ్రద్ధతో, పాపం రోజు గుడికెళ్ళి స్నానం చేసి ఆ నియమాలన్నీ పాటిస్తూ చేస్తున్నాడు. ఒక్కొక్క గుళ్ళకి వెళ్ళి నువ్వు ఉప్పుతో తిన, ఉప్పు లేకుండా తినమ్మా 10 రోజులు అంటాడు. ఉప్పు లేకుండా తింటారు పాపం. వాళ్ళు ఏ నియమాలు చెప్తే అవన్నీ పాటిస్తారు. రోజు కొంచెం దీపారాధన చెయ్యి, రోజు ఆ నిమ్మకాయ డిప్పలో, అది నిమ్మకాయ డిప్పలో చేయాలి అశ్విని భగవానికి, ఆ ప్రత్యేకంగా చేస్తారు. అందులో నెయ్యితో దీపం పెట్టు, రోజు 40 రోజులు నెయ్యితో దీపం పెట్టు అంటాడు, నూనెతో పెట్టకూడదు. ఇట్లా నియమాలను పాటిస్తూ శ్రద్ధయా అర్చితం ఇచ్చతి. ఇవన్నీ వేద పూర్వంలో చెప్పబడినాయి, ఏ ఏ దేవుళ్ళు ఏమేమి ఇస్తారు, వాళ్ళని ఎట్లెట్లా పూజించాలి, అవన్నీ వేద పూర్వంలో కర్మకాండలో చెప్పబడినాయి. అవే మన గురువు వీళ్ళందరూ చెప్పేది, పూజారులందరూ చెప్పేది, అక్కడ ఉన్నవే వీళ్ళు చెప్పేది. లేకపోతే వీళ్ళకేం తెలుస్తుంది పాపం, శని భగవానుడికి నల్ల వస్త్రం నీవు, పచ్చని వస్త్రం ఎవరికి ఇస్తారు? గురు, బృహస్పతి. ఏ ఉన్నాయి రకరకాల కేతు, రాహు, వీళ్ళ దగ్గర రకరకాల వర్ణాలు, నవ గ్రహాలకి 9 రకాల వస్త్రాలు ఇచ్చి వాళ్ళకు ఏమేం కావాలో వాళ్ళ తల మీద నూనె పోసేవాళ్ళు, ఉప్పు పోసేవాళ్ళు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. శ్రద్ధయా, శ్రద్ధతో చేస్తారు. భయం కదా మళ్ళీ, శ్రద్ధయా తిరుగుతూ ఉంటారు గుడి చుట్టూ. తస్య అచలాం శ్రద్ధ, వాళ్ళ శ్రద్ధని బలహీనం కాకుండా ఉండడం కోసం నేనేం చేస్తాను తెలుసా? తస్య వారి వారి శ్రద్ధని ఏ ఏ శ్రద్ధతో చేస్తారో, ఏ ఏ రూపాన్ని వాళ్ళు పూజిస్తారో, ఆరాధిస్తుంటారో, ఇష్టపడుతూ, ఇచ్చటి ఇష్టపడుతూ ఏ ఏ భక్తుడు ఏమేమి చేస్తాడో, తాం ఏవ శ్రద్ధాం, అటువంటి శ్రద్ధను అహం అచలాం విదధామి, వాడి శ్రద్ధను ఇంకా పటిష్టం చేస్తాను. వాడి అంటే ఆ భక్తుడికి ఉన్నటువంటి ఆ దేవత మీద ఉన్న శ్రద్ధతో చేసే భక్తిని నేను ఇంకా పటిష్టం చేస్తాను. ఎట్లా చేస్తాను? వాడు అడిగినవన్నీ ఇస్తాను. ఎట్లా ఇస్తాను? ఆ దేవుడి రూపంలోనే ఇస్తాను, ఆయన ఇచ్చినట్లుగా ఇస్తాను అని అంటున్నాడు. ఆయన ఇచ్చినట్లుగా నువ్వెట్లా ఇస్తావు? ఆయన కదా ఇచ్చేది, ఆ దేవుడు కదా ఇచ్చేది అన్నాడు. ఆ దేవుడు ఇవ్వడు, నేనే. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ముఖ్యమైన దేవుడు. శివపురాణంలో శివుడు దేవుడు, విష్ణు పురాణం చదివేటప్పుడు విష్ణువు దేవుడు, దేవీ పురాణం చదివేటప్పుడు దేవి దేవుడితో సమానం. దేవుడు అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇప్పుడు నేను విష్ణు భక్తుడిని అనుకోండి, విష్ణు భక్తుడిని అయి ఉన్నాను, అప్పుడు విష్ణువునే ఆరాధిస్తూ ఉన్నాను, విష్ణువునే ఆరాధిస్తూ ఉన్నాను. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన విష్ణు రూపంలో ఈ కోరికలను తీరుస్తాడు. ఎందుకంటే నేను విష్ణువుని కదా పూజిస్తున్నాను. ఇప్పుడు నాకు విష్ణువు ఇన్ఫినిట్ గాడ్ అంటారు, ఇన్ఫినిట్ గాడ్, అలా పూజించాలి మనం. ఆయనే నా ఇష్ట దేవతే సర్వం అని పూజిస్తే ఇన్ఫినిట్ గాడ్ అంటారు. ఇన్ఫినిట్ గాడ్ అంటే ఏమిటి? ఆయనే, అప్పుడు ఆయనే గొప్ప. మిగతా దేవతలందరూ కూడా శివుడు, తర్వాత ఇంకా దేవతలు ఉన్నారు కదా, వినాయకుడు, కుమారస్వామి, వీళ్ళందరూ కూడా తర్వాతే, ఈయనే గొప్ప. ఇప్పుడు కొంతమంది శివుణ్ణి పూజిస్తారు. శివపురాణం, శివభక్తులు, శైవులందరూ కూడా శివుణ్ణే పూజిస్తారు. అక్కడ శివుణ్ణి నా ఇష్ట దైవంగా పూజించేటప్పుడు మిగతా దేవతలందరూ కూడా అప్రధానం, మిగతా దేవుళ్ళందరూ అప్రధానం, ఈయనే నాకు దేవుడు. ఇప్పుడు శివుడు ద్వారా భగవంతుడు నా కోరికలు తీరుస్తాడు, శివుడి రూపంలో, శివుడి రూపంలో తీరుస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, నా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప కాదు, విష్ణువు గొప్ప కాదు అని అట్లా మాట్లాడకూడదు. ఆ దేవాలయంలో ఉన్న దేవుడు గొప్ప, ఈ దేవాలయంలో ఉన్న దేవుడు గొప్ప అని చెప్పకూడదు. ఉన్నది ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడే నీ ఇష్టమైన దేవుడు, ఇష్ట దేవత. నీకు ఆ ఇష్టదేవత రూపంలో భగవంతుడు నీకు పూర్తి చేస్తాడు. ఇంకొక దేవుడు, ఇంకొక భక్తుడు ఇంకొక దేవుణ్ణి పూజిస్తే ఆ భక్తుడికి ఆ దేవుడు గొప్ప. అంతేగాని నా దేవుడు గొప్ప నువ్వు అంటే పైత్యం. నా దేవుడు గొప్ప అంటావేమిటి? ఉన్నది ఒక్కడే కదా దేవుడు, అసలు ఉన్నది దేవుడే. కనుక ఆ రూపంలో నేను వాళ్ళకి శ్రద్ధని, భక్తిని బలహీనం కాకుండా వాళ్ళ కోరిక నేను తీరుస్తాను. అది విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కనుక ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, ఆకాశం నుంచి పడుతున్నది ఇప్పుడు నీళ్లు ఎక్కడికి పోతాయి? అవన్నీ కూడా సాగరం ప్రతి గచ్చతి, సాగరం వైపు వెళతాయి. లేదు మీ ఇంట్లోకి వస్తాను నేను బకెట్లోకి అంటుందా? రాదు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఆ సూర్యభగవానుడు తీసుకున్న తర్వాత మళ్ళీ వర్షంగా వచ్చినప్పుడు పైపుల ద్వారా నీకు పంపిస్తారు. అంతేకాని ఆకాశాత్ పతితం తోయం, నీరు యథాగచ్చతి సాగరం, సముద్రంలోకి ఎలా వెళుతున్నదో సర్వదేవ నమస్కారం, నువ్వు ఏ దేవుడికి ఎక్కడ ఎప్పుడు నమస్కారం చేసినా ఆ పరమాత్ముడికే వెళుతుంది. కేశవం ప్రతిగచ్చతి, కేశవం అంటే పరమాత్ముడు, ఒక దేవుడే ఉన్నాడు, ఆయన దగ్గరికే వెళుతుంది ఆ నమస్కారం నువ్వు ఎక్కడ చేసినా కూడా. అంతేకాని ఈ దేవుడు గొప్పవాడా ఆ దేవుడు గొప్పవాడా అని చెప్పి అడగకూడదు. మంత్ర జపం ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తామంటే నీ ఇష్టదేవత ఎవరు ఆ ఇష్టదేవత మంత్రం ఇస్తాం సహజంగా. వాళ్ళు భక్తులు అంటుంటారు మీకు ఇష్టం ఏది ఇష్టం అది ఇవ్వండి అంటారు. నాకిష్టమైంది నేను ఇస్తే, నాకిష్టమైంది నేను ఎట్లా ఇస్తాను, నీకు మీనాక్షి అమ్మవారంటే ఇష్టం ఆవిడనే తలుచుకుంటూ ఉంటాం, 6 రూపాయలు నీ కంటల్లో కనపడుతోంది, నేను కుమారస్వామి మంత్రాన్నే ఇస్తాను. ఒకవేళ ఇచ్చినా కూడా ఇంటికి పోయి ఏం చేస్తాం, స్వామిని సుబ్రహ్మణ్యాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్తూ మీనాక్షి కళ్ళల్లో కనపడుతుంది కదా. కనుక నిజంగా మంత్ర దీక్ష ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెయ్యాలంటే నీ ఇష్టమైన దేవత ఎవరు, కులదేవత వేరు, కులదేవత ఇంట్లో వాళ్ళు పూజిస్తున్నా కూడా నీకంటూ ఒక ఇష్టమైన దేవత ఉంటుంది, దేవుడు ఉంటాడు. ఆ రూపం అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకెందుకో ఆ రూపాన్ని చూస్తే అయింది కదా అదే ఆయందో రకంగా అనిపిస్తుంది, అదే ఇష్ట దేవత, ఆ మంత్రాన్ని తీసుకోవాలి. కొంతమంది ఇంతకు ముందు ఓం నమః శివాయ తీసుకున్నాను ఇప్పుడు రామ మంత్రం చెప్తారా అని అడుగుతారు. తెలియదు పాపం ఏంతో అలా కొంతకాలం రామ మంత్రం చెప్పానండి ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చెప్పండి అని వాళ్ళే అడుగుతారు మంత్రం ఏం చెప్పాలో. అందుకని మనం ఇవన్నీ కూడా గురువులకు వదిలిపెట్టాలి, వాళ్ళు మనకి ఏది మంచిదో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎక్కడికి పోయినా ఇదే మంత్రదీక్ష ఇవ్వండి అంటారు. ముందు మంత్రదీక్ష ఇవ్వడానికి కూర్చున్నప్పుడు మీ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారండి కొంతమంది కొన్ని కొన్ని మిషన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు ఆ మిషన్లో ఆ దేవుణ్ణి ఎవరు ఉంటుందో వాళ్ళే ఇస్తారు. మొన్న హైదరాబాద్ పోయినప్పుడు ఉపన్యాసాల్లో నేను చెప్తూ ఉన్నాను ఇష్టదేవత మంత్రాన్ని తీసుకోవాలి, మనకు ఒక లోపల ఉంటుంది మన కులదైవము మన ఇష్టదైవము, కులదైవమే ఇష్టదైవం కావచ్చు ఒక్కొక్కసారి. అలా ఉన్నప్పుడు ఆ ఇష్టదైవాన్ని మనం జపంగా తీసుకొని జపం చేయాలని చెప్పారు. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఉపన్యాసం అయిన తర్వాత నేను ఒక సెంటర్కి వెళుతుంటానండి, ఆ సెంటర్లో ఒక దేవుడు అంటే ఆ మిషన్ అనమాట వాళ్ళది, ఆయన పేరు మాకు చెప్పారు, ఆ పేరు చదువుతుంటాను నేను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది మన పురాణాల్లో ఇతిహాసాలలో చెప్పబడినటువంటి స్మృతులలో చెప్పబడినటువంటి కొన్ని దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళ పేర్లు జపాలుగా చెప్పబడినాయి కానీ ఈ లోకల్గా వచ్చినటువంటి ఏ స్వాముల పేర్లు జపంగా తీసుకోమని ఎక్కడ చెప్పలేదు, కానీ అట్లా ఇస్తుంటారు జనాలు తెలియకుండా అదే చేస్తూ ఉంటారు. మానవుడు మన పేరు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు జపంగా పెట్టకూడదు కదా. అప్పటి నుంచి ఆయన రేపటి నుంచి నేను కూడా మార్చేసుకుంటానండి అన్నాడు. మార్చుకోను ఆయన అని చెప్పి చెప్పాడు. నేను అన్నాను మార్చుకోవడం ఎందుకు, ఆయన పేరు కూడా ఈ దేవుని పేరులోనే ఉంది కాబట్టి దేవుడు అనుకో ఆ పేరుని, ఆ మనిషిని మాత్రం భావించకు, వ్యక్తిని భావించకూడదు అలా అని చెప్పి జపం తీసుకోవాలి. నేను చెప్పాను కదా ఒకసారి అయ్యప్ప భక్తుడు ఆ కృష్ణ కాన్షియస్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఒకసారి కృష్ణుడు మంత్రం ఇచ్చారు, కృష్ణుడిని తలుచుకోవాలి నువ్వు గనక ఇంకెవరన్నా తలుచుకున్నావంటే అని చెప్తే పాపం అతను ఈ కృష్ణ 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 అంటుండే గురువాయూరప్ప వస్తున్నాడు, గురువాయూరప్ప కదా అయ్యప్ప, ఆయన కూడా అప్ప అప్ప కదా అయ్యప్ప, అయ్యప్ప వస్తున్నాడండి నాకు రోజున్నాడు. దాదాపు అతనికి మెంటల్ వచ్చినంత పని అయింది, ఎందుకంటే వీడు భయపెట్టారు. ఏం భయపెట్టారంటే కృష్ణుడు మంత్రం చదివేటప్పుడు నీకు ఎవరన్నా జ్ఞాపకం వచ్చారంటే నీకు ఇంకేం ప్రయోజనం ఉండదు అని చెప్పి భయపెట్టేటప్పటికి పాపం జనం ఏమని తెలియదు కదా, అలా చెప్పకూడదు కదా. అందుకని మనం అనుకుంటాం వాళ్ళు ఆయన మనకు మన కోరికలన్నీ తీరుస్తున్నంతసేపు ఆయన ఆయన ద్వారా తీరుతున్నాయని అనుకుంటూ ఉంటాం. కొంతమంది స్వాముల దగ్గర కూడా వెళ్ళినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరన్నారు అయింది మీరన్నారు అయింది అప్పుడు దాకా వెళుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నంతసేపు వెళతారు సొంతకాలం, ఏదైనా ఒక్కటి 10 అయినాయి అనుకోండి వాళ్ళు అనుకున్నవన్నీ అయినాయి అయినాయి, 11 కాకపోతే ఇంకంతే ఆ స్వామి లేదు ఆ గురువుని మార్చేస్తారు, స్వామిని కూడా మార్చేస్తారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా, సకామ భక్తులు. ఇట్లా ఉంటుంది ఇక్కడ భక్తి. దేవుణ్ణి మారుస్తారు, గురువుని మారుస్తారు, అందరినీ మారుస్తూ ఉంటారు, స్వాముల్ని మారుస్తుంటారు. కనుక శివ పూజ చేస్తే కూడా ఆ శివ పూజ చేసేటప్పుడు ఆ పరమాత్మనే శివుడి రూపంలో మనకిస్తాడు. అందుకంటే ఏ రూపాలు మీరు ఎన్నెన్ని పూజించినా కూడా ఆ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వినాయకుడిలో ఆ పరమాత్ముణ్ణి, ఈ ఫైనైట్ రూపం ఇది, ఇందులో ఆ పరమాత్ముణ్ణి ధ్యానించాలి. లేక ఏం చేయాలి, వినాయకుడే ఆ పరమాత్ముడి రూపంగా ఉన్నాడు అని ధ్యానించాలి. ఇప్పుడు కృష్ణ భక్తుడు అయితే కృష్ణుడే ఆ పరమాత్ముడి రూపంలో నేను ధ్యానిస్తున్నాను అని పూజ చేయాలి. మీరు దేవీ భక్తులైతే ఆ పరమాత్ముడే దేవి రూపంలో నేను ధ్యానిస్తున్నాను అని చెయ్యాలి. ఇది పద్ధతి. ఇది చేస్తే మెచ్యూర్ భక్తి, చాలా పరిపక్వత చెందినటువంటి భక్తి. అలా కాకుండా నేను కృష్ణుణ్ణే పూజిస్తాను, నువ్వు శివుణ్ణి పూజిస్తావా, అట్లా అనకూడదు. శివుడు ఆ పరమాత్ముడిగానే పూజించాలి. ఇన్ఫినిట్ అంటారు, ఇవన్నీ ఫైనైట్. ఫైనైట్ గాడిని ఫైనైట్ గా పూజించకూడదు, ఆ రూపమే అని పూజించకూడదు. ఆ పరమాత్ముడే ఈ రూపంలో, నువ్వు ఆ పరమాత్ముడిని ఇంకొక రూపంలో పూజించకూడదు, ఆ పరమాత్ముడిని ఇంకొక రూపంలో. అది మన యొక్క హిందూ ధర్మం యొక్క లక్షణం, హిందూ ధర్మ పద్ధతి హిందూ మతంలో. అంతేకాని అనేక మంది దేవుళ్ళు లేరు. అర్థమైందా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 33 కోట్ల దేవతలు ఉన్నారు. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే దేవుడు 33 కోట్ల రూపాల్లో కనబడుతున్నాడు. ఎందుకంటే పుర్రెకో బుద్ధి, లోకో భిన్న రుచి అంటారు చూసారా. లోకంలో మనిషికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బుర్రెల పుర్రలు, పుర్రె అంటారు దీన్ని. పుర్రె అంటే బ్రెయిన్. ఇందులో ఒక్కొక్క బుద్ధి ఉంటుంది వాడికి. ఆ నాకు ఈ రూపమే ఇష్టం అంటాడు. కొంతమంది దేవతలను పూజిస్తారు వాళ్ళు, వాళ్ళకి ఆ రూపాన్ని తీసుకుంటారు. దేవుడు ఒక్కడే అనేక రూపాలను, అన్ని రూపాలు కూడా ఆ దేవుడే. గొప్ప దేవుడు బలహీనుడని పవర్, ఈ మంత్రానికి శక్తి ఉందంటావా? ఆ మంత్రం ఏది బాగుందేమన్నాడు. ఇప్పుడు ఈ దేవుడు గొప్పవాడా కాదా, ఈ మంత్రం గొప్పదా కాదా అని ఎవరు నిర్ణయించేది? నేను గనక అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంత్రాలు ఉన్నాయి అని భావిస్తే ఒకటి గొప్ప, ఒకటి చిన్నది, ఒకటి బలహీనం అని అనిపిస్తుంది. ఒక్కడే పరమాత్ముడు అనేక రూపాల్లో కనపడుతున్నాడంటే ఏ మంత్రము తక్కువ కాదు, ఏ దేవుడి రూపము తక్కువ కాదు. మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశి భావన యస్య సిద్ధిర్భవతి తాదృశి అన్నాడు. మంత్రంలో కానీ దేవుడి రూపంలో కానీ కొన్ని కొన్ని విషయాలు నీకు ఎంత శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధ ప్రకారమే నీకు లభిస్తుంది అని అర్థం. దానికి ఉదాహరణ, ఇప్పుడు మన చెక్ బుక్ ఉంటుంది చూసారా, చెక్ బుక్ లో ఒక 20 లీఫ్స్ ఉంటాయి, 20 పేపర్లు ఉంటాయి. ఆ 20 పేపర్లలో ఏ పేపర్ వచ్చి ఎక్కువ, ఏ పేపర్ తక్కువ అని ఎలా చెప్పగలరు? అన్ని చెక్ బుక్ లోనే ఉన్నాయి, 1 నుంచి 20 దాకా నెంబర్లు ఉన్నాయి. ఏది ఎక్కువ, ఏది తక్కువ? ఇది తక్కువ, ఇది ఎక్కువ. ఎప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది తెలుసా? నువ్వు రాసిన తర్వాతనే. ఒక దాంట్లో 10 రూపాయలు రాశావు, ఒక దాంట్లో 20 రూపాయలు రాశావు, ఒక దాంట్లో 100 రాశావు, ఒక దాంట్లో 2000, ఒక దాంట్లో 2 లక్షలు రాశావు. ఇప్పుడు అన్నిట్లోకి ఏది కాస్ట్లీ, ఏది చక్క ఎక్కువ? 2 లక్షలే కదా. ఇప్పుడు 2 లక్షలు అనేది దానికి విలువ ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చావా? దానికి అంతటి దానికి వచ్చిందా? నువ్వు ఇస్తేనే కదా వచ్చింది, అవునా? అదేవిధంగా పరమాత్ముడు, భగవంతుడు ఒక్కడే. ఈ రూపంలో నేను ఆరాధిస్తున్నాను, నేను భగవంతుని ఆరాధిస్తున్నాను, కృష్ణ రూపంలో ఆరాధిస్తున్నానే కానీ కృష్ణుణ్ణి కాదు నేను ఆరాధించేది, భగవంతుణ్ణి కృష్ణ రూపంలో ఆరాధిస్తున్నాను. అర్థమైందా? ఇంకొక భక్తుడు, నేను భగవంతుణ్ణి శివ రూపంలో ఆరాధిస్తాను, ఆరాధించు. ఇంకా చెప్పాలంటే భగవంతుణ్ణి అల్లా రూపంలో ఆరాధిస్తాను, ఆరాధించు. మనకేంటి? భగవంతుణ్ణి క్రీస్తు రూపంలో ఆరాధిస్తాను, ఆరాధించు. ఏ రూపంలో ఆరాధిస్తే భగవంతుడు ఒక్కడే కదా. ఇది హిందూ మతం. అర్థమైందా? ఇది హిందువులకి తెలీదు, అవతల మతాల వాళ్ళకి అంతకంటే తెలియదు. మా దేవుడు గొప్ప, వైష్ణవులేమో శైవుల్ని ఇట్లా పెట్టుకుంటే, విభూతి పెట్టుకుంటే వైష్ణవులకి, శివులకు కూడా వైష్ణవులు చూస్తే పనికిరాదు. ఇట్లా హిందువుల్లోనే రకరకాలు. అదేవిధంగా అవతల మతాల వాళ్ళకి, వీళ్ళ మతం, ఆళ్ళ మతం, ఇట్లా ఏమిటి ఎంత, ఇంతకంటే అజ్ఞానం ఏమన్నా ఉందా అసలు? అందుకని భగవద్గీత చదవాలి అందరు. చదవకపోవడం వలనే మనం జపించే మంత్రం మీదనే మనకు విలువ లేదు. ఏముందో చేస్తున్నాను కానీ నాకేం పని చేయడంలా, ఎందుకు పని చేస్తుంది? బుద్ధి సరిగ్గా పనిచేస్తే ఆ మంత్రం పనిచేస్తుంది. యాదృశి శ్రద్ధ తాదృశి సిద్ధి. మన శ్రద్ధ ఎంత ఉంటే అంత సిద్ధి. కనుక దాని విలువను పెంచేది ఎవరు తెలుసా? ఇప్పుడు అర్థమైందా? ఆ చెక్ లీఫ్ విలువను పెంచేది ఎవరు? నేనే. కనుక నేను ఏ రూపాన్ని ఇక్కడ పెట్టుకున్నా కూడా ఆ భగవంతుడు అన్నానంటే ఇంకంతే ఆయన, ఆ రూపమే నేను విలువనిచ్చేది ఆ రూపానికి. అట్లా కాకుండా నా అవసరాల కోసం నా కంటి నొప్పి పోవాలి అందుకని సూర్య నమస్కారం చేస్తా, ఒళ్ళు ఆరోగ్యం కావాలి ధన్వంతరిని మాత్రం పూజిస్తా, లక్ష్మి కావాలి లక్ష్మిని మాత్రం పూజిస్తాను, అంతవరకు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే చెప్తున్నాడు, వాళ్ళు ఏదేది అడిగితే అది ఇచ్చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. ఇచ్చి ఏం చేస్తాను, ఏం చేస్తాను తర్వాత చెప్తాను అంటున్నాడు అని. తస్య ఎందుకంటే వాళ్ళకి ఆ భక్తిలో శ్రద్ధ పోకూడదు, అందుకని వాళ్ళు అడిగినవన్నీ నేను ఇస్తూ ఉంటానన్నాడు. ఆ రూపంలో ఇస్తాను, ఆ రూపంలో భగవంతుడైన నేను ఆ రూపంలో, ఎందుకంటే అది కూడా నా రూపమే కదా. ఆ పిచ్చివాడికి తెలియదు కానీ భగవంతుడైన నాకు తెలియదా, అందుకని నేను ఆ రూపంలో వాళ్ళకి ఇస్తాను అన్నాడు. మనం ఏమనుకుంటామని, నేను దేవుణ్ణి మార్చిన తర్వాత నాకు బాగా జరుగుతున్నాయి అనుకుంటాను. పిచ్చి ఇంకా పైసలు ఎక్కువైందన్నమాట. పర్వాలేదు, అయినా సరే భగవంతుడు వీడి శ్రద్ధ తగ్గకూడదు అని చెప్పి నేను ఎప్పుడైతే ఈ దేవుణ్ణి మొదలుపెట్టాను పూజించడం అనుకుంటున్నాం. ఈ శ్లోకం చదువు. వాత పెడుతున్నాడు బాగా కృష్ణ పరమాత్మ, వాత పెట్టడమే వాడికి ఆ కోరికలను ఆ రూపంలో నేను తీరుస్తాన్నాడు. ఏ రూపంలో వాడు పూజిస్తే నేను ఆ రూపంలో తీరుస్తాను, ఎందుకంటే ఉన్న భగవంతుడు ఒక్కడే. నీకు వేరే రూపంలో ఎక్కడి నుంచి వస్తాడు ఆయన రావడానికి లేదు, అసలు ఉన్నది ఒక్కడే భగవంతుడు. ఆ రూపాల్లో వచ్చి ఆయన ఇస్తాడు. అర్థమైందా? ఇంతటి గొప్ప హిందూయిజాన్ని వదులుకుంటారు ఎవరన్నా? అర్థం చేసుకోకుండా ఉండగలరా అసలు? తర్వాత 22వ శ్లోకం. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే శతతస్కామాన్ మయైవ విహితాన్ హితాన్. తయా శ్రద్ధయా సహ ఈహతే, అటువంటి శ్రద్ధతో, అదే శ్రద్ధతో సహ ఈహతే ఆ భక్తుడు తన భక్తి కార్యక్రమాలలో పూజ అర్చన వీటిలో ఉన్నప్పుడు రాధనం ఈహతే ఆ దేవతామూర్తిని ఆరాధిస్తున్నప్పుడు ఆ రూపంలో ఆ భక్తుడు, ఏ భక్తుడైనా సరే ఎక్కడైనా సరే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను ఈ రూపంలో అని అనుకున్నాడు అనుకో, నేను టక్కర వాడిని చూస్తాను అట్లా వెళ్ళి. వాడికి తెలియదు, నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రూపంలో నన్ను పూజిస్తున్నారో నేను అందరినీ గమనిస్తూనే ఉంటాను. తతః తాన్ కామాన్ లభతి, ఆ రూపం ద్వారా ఆ వ్యక్తి తాననుకున్న కోరికల్ని పొందుతాడు. తతః అంటే ఆ దేవుడి నుంచే, నేను కనపడను వాళ్ళకి, నేను డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉంటాను. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇప్పుడు, కృష్ణ పరమాత్మ ఇన్ఫినిట్ గాడ్. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే భగవంతుడిగా ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆయన వసుదేవుడు కృష్ణగా మాట్లాడటం లేదు ఇక్కడ. అర్థమైందా? భగవంతుడిగా ఇన్ఫినిట్ గాడ్గా మాట్లాడుతున్నాడు ఆయన. అంతేగాని లోకల్గా ద్వారకా నగరంలో ద్వాపర యుగంలో పుట్టిన ఒక దేవత అవతారంగా మాట్లాడటం లేదు ఆయన. తాను శివుడి శివపురాణంలో కూడా శివుడు అలాగే చెప్తాడు, విష్ణు పురాణంలో కూడా విష్ణు ఇదే చెప్తాడు. అంటే మన పురాణాలన్నింటిలో కూడా ఆ దేవీ పురాణంలో కూడా దేవి కూడా ఇదే చెప్తుంది. అంటే ఎలా చెప్తుంది? ఆ పరమాత్ముడు భగవంతుడిగా నేను అని చెప్తుందన్నమాట అని మనం అర్థం చేసుకోవాలి. అదే శివపురాణంలో శివుడు గొప్ప, విష్ణు పురాణంలో విష్ణు గొప్ప, ఆయనేం చెప్పలే. ఆయన గొప్ప అని ఎందుకు చెప్పాడు తెలుసా? కృష్ణుడు ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్పాడు, శివపురాణంలో శివుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, విష్ణు పురాణంలో విష్ణువు ఏ ఉద్దేశంతో చెప్పాడు? ఇన్ఫినిట్ గాడ్ పరమాత్ముడు భగవంతుడు ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. నేనే ఆ రూపంలో తతః ఆ రూపం ద్వారా నేను వాడి కోరికను పూర్తి చేస్తాను. ఎందుకంటే ఆ రూపాన్ని చూస్తూ ఉన్నాడు రోజు, ఆ రూపం మీదనే నమ్మకం ఉన్నది, ఆ రూపాన్ని ఇష్టపడ్డాడు. అది కూడా నా రూపమే నిజంగా. ఆ భగవంతుడైనటువంటి నా రూపాన్ని ఈ వేరే రూపంలో ఆరాధిస్తున్నాడు. ఒక్కడే భగవంతుడు, నేనే ఆ రూపం ద్వారా ఆ భక్తుడి యొక్క కోరికను తీరుస్తానన్నాడు. ఇది అందరికీ చెప్పాలని ఏదో ఈ శ్లోకం ప్రపంచం మొత్తానికి చెప్పాలి. కనుక భగవద్గీత ఎందుకు చదవాలి అర్థమైందా ఇప్పుడు? ఇది తెలియకుండా మనం చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఎంత మూర్ఖత్వంతో ఇంకా అట్లాగే ఉంటూ ఉందామా? మీరే చెప్పండి. మన భక్తిలో కొంచెం పరిపక్వత నాణ్యత రావాలా వద్దా? లేకపోతే మన భక్తి మీద మనకే అనుమానం వస్తుంది, మనం చేసే జపం మీద మనకే అనుమానం వస్తుంది. ఆయన ఏదో ఉన్నాడంటారు, ఏ రూపమో మనకు తెలియదు, పోన్లే ఏదో చేద్దాం అని కొంతకాలం చేస్తారు. వీళ్ళందరూ సకామ భక్తులు అయినా కూడా భగవంతుని ఎంత కరుణ చూశారా. తతః ఆ దేవుడి రూపంలో కామాను తాను విహితాన్ మయాయేవ, నాచేతనే ఇవ్వబడుతున్నాయి. మయాయేవ నాచేతనే, పరమాత్ముడనైనటువంటి నాచేతనే విహితాను నిర్ణయించబడి నిర్ణయించి ఇవ్వబడుతున్నాయి అవన్నీ కూడా. ఇతను ఏమడిగాడు, ఈ భక్తుడు ఏం మనసులో పెట్టుకుని ప్రార్థన చేశాడు, ఆయన నోట్ చేసుకుంటాడు. ఓహో, అమ్మాయికి పెళ్లి కావాలా, అబ్బాయికి ఉద్యోగం కావాలా, ఆరోగ్యం కావాలా, ఓకే సరే తీసుకో అని ఆ రూపంలో ఇస్తాడు. తతః మయా ఏవ విహితాన్ కామాన్ తతః అన్నాడు. దట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అన్నాడు. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని దాన్ని ఇంకా ఇంకా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక్కడే ఆ రూపాల్లో ఆయన ఆ కోరికలను తీర్చి వాళ్ళకి శ్రద్ధ తగ్గకుండా ఉండడానికి. అంతేకాని నువ్వు ఆ దేవుణ్ణి పూజించావా, నేను ఎందుకు ఇస్తాను నీకు అని అంటాడు ఆయన. అనడు అతంట పిచ్చి అంతా మనకే, ఆయనకి లేదు. అంటే గుళ్ళకు కూడా కొన్ని గుళ్ళకు కూడా వీళ్ళు ఇట్లా ఆపాదిస్తుంటారు. ఆ గుడిలో అంత పవర్ లేదు, ఈ గుడిలో పవర్ ఉంది. ఒకే దేవుడు పాపం, మళ్ళీ హనుమాన్ చెప్పారు కదా, నంగనల్లూరు అల్లారపేట, ఆ గుడిలో ఉన్న హనుమానికి అంత పవర్ లేదు, ఈ గుళ్ళో హనుమానికి పవర్ ఉందిట. అంటే ఏం చెప్పాలి, వీడ పైత్యం ముదిరిపోయిందని చెప్పాలి. గుడికి ఏమిటి, పవర్ ఏమిటి? నువ్వే ఇచ్చేది పవర్, నీ మనస్సు, నీ భక్తి. అయినా భగవంతుడు భరిస్తున్నాడు ఈ భక్తులందరినీ. చూసారా, ఈ దేవాలయాలు, ఈ పూజలు, ఈ భక్తులందరినీ ఆయన భరిస్తున్నాడు. ఇంకా ఆయన దుఃఖపడదలుచుకుంటే ఎంత పడచ్చు మీరే చెప్పండి. ఈ భక్తులు చూసి ఆయన దుఃఖపడ తెలుసుకుంటే, ఇట్లాంటి భక్తుడు వచ్చి నన్ను ఇట్లా అవమానిస్తున్నాడని చెప్పి అంటున్నాడు ఆయన అన్నాడు బాబు. అయినా ఈ భక్తుడికి తస్య తస్య అచలాం శ్రద్ధ, వాడి శ్రద్ధను తగ్గకుండా చేసి నేను వాడిని ఇంకా ముందుకు తీసుకొస్తాను. నేను మూర్ఖుడైనా సరే, వాడు మూర్ఖుడే అయినప్పటికీ కూడా నన్ను నా దగ్గరికి వచ్చాడు కదా, నన్ను ఏదో రూపంలో పూజిస్తున్నాడు కదా, కొంచెం వాడికి తెలియజేస్తాను అంటున్నాడు. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత దాని ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, సకామ భక్తి వీడి లక్షణాలన్నీ చెప్పారు. ఇష్టదేవతలను పూజించడం, ఆ పూజించే దేవతే గొప్ప అనుకోవడం, ఆ కోరుకోవడం, ఇది కావాలి అది కావాలని అన్ని భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ చెప్తున్నారు 23వ శ్లోకంలో. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేమయజోయంతి మద్భక్తాయంతి మామపి. ఒక భక్తుడు అన్నాడు, ఎస్కేప్ ఇస్తున్నమాట, తవ తత్వమున జానామి, ఓ భగవంతుడా నీ తత్వం ఏమిటో నాకు తెలియదు, తవ తత్వమున జానామి, కీదృశోషి మహాదేవ, నువ్వు ఏ రూపంలో ఉంటావో ఎట్లా ఉంటావో నాకు తెలియదు. యాదృశోషి మహాదేవ, నువ్వు ఎట్లా ఏ రూపంలో ఉంటే ఆ రూపానికి నమస్కారం అన్నాడు. తాదృశాయ నమో నమః. తవ తత్వం న జానామి కీదృశోషి మహాదేవ. కీదృశోషి, నువ్వు ఎట్లా ఉంటావో నాకు తెలియదు. కీదృశోషి మహేశ్వర. యాదృశోషి మహాదేవ, నువ్వు ఎట్లా ఉంటే నాకెందుకులే, ఎట్లా ఉన్నావో అట్లా ఉన్న నీకు తాదృశాయ నమో నమః, అటువంటి నీకు నమస్కారం. నువ్వు ఏ రూపంలో ఉన్నావో ఉండు, ఆ రూపానికి నా నమస్కారం. సరిపోయింది, గొడవ లేదు, తెలియ చూడండి. అయినా ఒక రూపం అవసరం మనిషి. ఆ రూపంని పరమాత్ముడు భగవంతుడిగా ఆరాధించి, అందుకని ఏ రూపం చూసినా కూడా మనం ఈర్ష్యపడం, అసూయపడం, కోపం తెచ్చుకోం, తక్కువని భావించం. ఎవరైతే అసూయపడతారో ఇంకొక రూపాన్ని చూసి బలహీనం తక్కువగా అంచనా వేస్తాడో అతడు మనస్సు ఎదగలేదు అని అర్థం. అతడి భక్తి చాలా అధమ స్థితిలో ఉన్నదని అర్థం. భక్తుడే కానీ తట్టుకోలేడు, నామాల వాళ్ళని చూసి తట్టుకోలేడు. నామాలు పెట్టుకున్నవాడు విభూతి పెట్టుకున్నవాడిని చూసి తట్టుకోలేడు. పాపం ఏముంది, మెచ్యూర్ అవ్వలేదు, మనస్సు పరిపక్వత చెందలేదు. ఏం చేస్తాం, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. పరిపక్వత ఉన్న వ్యక్తి ఎవరు ఏమన్నా కూడా, ఎవరు నిందించినా కూడా బాధపడడు. ఓన్లీ వాళ్ళు ఎదుగుతారు కొంతకాలానికి. అందుకనే అన్ని మతాలు వచ్చి ఇక్కడ బతుకుతున్నాయి ఈ దేశంలో. అర్థమైందా? ఈ మహాత్ములందరూ కూడా, మహానుభావులందరూ కూడా, మన సాధువులు, ఋషులు, సన్యాసులు, ఇక్కడున్న జ్ఞానులందరూ కూడా ఎందుకు ఇన్ని మతాలను ఉండనిస్తున్నారు? కారణం తెలిసిందా? ఎంత గొప్ప విచారం జ్ఞానం. అంతేకాని ఇతర దేశాల వాళ్ళకెళ్ళి నీ మతం మారుస్తాను, నా మతంలోకి రా అని చెప్పి అడగం, వాళ్ళని వేధించం, మనం చంపం. అర్థమైందా? అది హిందూ మతం యొక్క గొప్పతనం. అటువంటి గొప్ప మతాన్ని ప్రపంచానికి చాటి చెప్పొద్దా? చాటి చెప్పడానికి ముందు మనం జీవించాలి, మనం తెలుసుకోవాలి కదా. అందుకని భగవంతుడు ఒక్కడే, ఏ రూపంలోనైనా ఆరాధించు. అంతేకాని భగవంతుడు పేరుతో ప్రజలను మోసం చేయవద్దు. ప్రజలను వేరే మతంలోకి మార్చాలని చేసి మతం పేరుతో దేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నావు. ఆక్రమించి ఏం చేస్తావు? ఎక్కడికి పోతావు? ఏం సమ సాధిస్తావు నువ్వు? అంతే కదా. ఎక్కడ వాళ్ళ మతం వాళ్ళు ఎక్కువ ఉంటే మా దేశం వేరుకుంటాం, ఏమిటది? అందుకని ఇంకా చాలా తెలుసుకోవాలి మన సంస్కృతి గురించి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఈ ధర్మాన్ని గురించి, ఈ సంస్కృతి గురించి తెలుసుకోకుండా మరణిస్తే ఆ జీవితం వృధా. ఇటువంటి సంస్కృతిలో పుట్టి అంత వత్తు ఫలం పేశాం. వాళ్ళు పొందే ఫలం చాలా అల్పమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. దానికి ఒక ముగింపు ఉంటుంది, అంతం అన్నారు. అది కొంతకాలమే, తర్వాత పోతుంది. అంత వత్తు ఆరోగ్యం అడిగావు, కొంతకాలం ఉంటుంది ఆరోగ్యం, తర్వాత పోతుంది మళ్ళీ. అంతే, ఏది అడిగినా సరే, ధనం అడిగావు, ధనం వచ్చింది, తర్వాత ఎంతకాలం ఉంటుంది? అల్పకాలమే. అంతవత్తు ఫలం తేషాం భవతి, తేషాం తద్భవతి అల్పమేధస. వాళ్ళంతా అల్పమేధస్కులు. అందుకనే అనిత్యమైన ఫలాలు అడుగుతూ ఉంటారు, అనిత్యమైనటువంటి ఫలాలు అడుగుతుంటారు. ఎటువంటి విఘ్నం రాకూడదు వినాయక అన్నారు, సరే ఆ పని అయిపోయింది, విఘ్నం రాలేదు. తర్వాత ఏంటి మళ్ళీ? అంతవరకే ఆ ఫలం. ఏ ఫలం నువ్వు అడిగితే అంతవరకే ఇస్తాడు. అయిపోయింది, అంతవత్తు. వాళ్ళందరూ కూడా అల్పమేధస్కులు. దేవాన్ దేవయజో యాంతి. దేవయజ, ఈ దేవతలందరినీ పూజించేవాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్ట దేవతలని, నా ఇష్టదేవత, నా ఇష్టదేవత అంటుంటాడు కదా, నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప. దేవయజ దేవాన్ యాంతి, దేవతలను ఆరాధించేవాళ్ళు. కుబేరుణ్ణి ఆరాధించేవాళ్ళు ఉన్నారు, చాలా మంది రకరకాల దేవతల్ని ఆరాధిస్తుంటారు. ఆ ఆరాధించే వాళ్ళందరూ దేవతలను వాళ్ళనే పొందుతారు. వాళ్ళనే అంటే ఏమిటి, వా దేవతలనే పొందుతారు. కానీ అంతవరకే ఆ ఫలాన్ని పొందుతారు. కానీ నా భక్తులు మద్భక్తాహ. మద్భక్తాహ అంటే కృష్ణుడినైన నేను పరమాత్ముణ్ణి భగవంతుడిగా ఎవరైతే ఆరాధిస్తారో, మద్భక్త అంటే ఇక్కడ కృష్ణ భక్తులని కాదు, అది ఒక పైత్యం అలా చెప్పండి. ఆ మద్భక్త కృష్ణుడు భక్తులైతేనే కృష్ణుడిని పొందుతారట, కృష్ణుడు భక్తుడు కాకపోతే మోక్షం లేదు. ఇక్కడ మద్భక్త అంటే భగవంతుడు అని అర్థం. అర్థమైందా? భగవంతుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో ఏ రూపంలోనైనా వాళ్ళ భగవంతుణ్ణి పొందుతారు, నన్ను పొందుతారు. నన్ను పరమాత్ముడిగా భగవంతుడిగా ఆరాధిస్తే నన్నే పొందుతారు వాళ్ళన్నారు. ఏ రూపంలోనైనా సరే నువ్వు భగవంతుడిగా ఆయన్ని ఆరాధించు, ఆ రూపముగా తీసుకోకూడదు. భగవంతుణ్ణి ఆ రూపంలో, జెండాని దేశంగా భావిస్తున్నావా, దేశం లాంటి జెండా దేశం లాగా భావిస్తున్నావా చెప్పు. చిన్న ఉదాహరణ, బుద్ధి ఉంటే అదే పనిచేస్తుంది. ఇప్పుడు జెండా చూస్తున్నాం, జెండా దేశం అవుతుందా, దేశానికి చిహ్నం అవుతుందా? జెండా దేశానికి చిహ్నం. అదేవిధంగా వినాయకుడు భగవంతుడికి చిహ్నం, కృష్ణుడు భగవంతుడికి చిహ్నం, దేవి భగవంతుడికి చిహ్నం, శివుడు భగవంతుడికి చిహ్నం. ఇవన్నీ చిహ్నాలే. చిహ్నాలంటే గుర్తులు, రూపాలు. అసలు ఆయనకి రూపం లేదు, అసలు ఆయనకి రూపం లేదు. ఆ రూపం లేని ఆయన్ని రూపంలో పెట్టుకున్నావు నువ్వు. ఆయన ఇన్ఫినిట్, ఆయన అంతటా ఉంటాడు, సర్వాంతర్యాన్ని. ఇప్పుడు శివుడైతే కైలాసమే, విష్ణువు అయితే వైకుంఠమే, భగవంతుడైతే సర్వత్ర. అనంతాయ నమః. చూసారా, జెండా అనేది దేశానికి ప్రతీకమే కానీ జెండా దేశం కాదు. అర్థమైందా? వినాయకుడు భగవంతుడికి ప్రతీకమే కానీ వినాయకుడే దేవుడు అని పూజించకూడదు. వినాయకుడు రూపంలో ఉన్న భగవంతుణ్ణి పూజిస్తున్నాను, కృష్ణుడి రూపంలో ఉన్న భగవంతుణ్ణి పూజిస్తున్నాను, శివుడి రూపంలో ఉన్న భగవంతుణ్ణి పూజిస్తున్నాను. కనుక ఏ రూపమైనా ఓకే, ఏ రూపాన్ని నిందించను, ఏ పద్ధతిని నిందించను, అన్నీ కూడా నేను అంగీకరిస్తాను. అది హిందూ మతం. ఇది తెలుసుకోకుండా నువ్వు కనుక ఏదన్నా కొంచెం తికమక పెట్టావంటే నిన్ను దేవుడే ముట్టికాయేస్తాడు. అర్థమైందా? కనుక భక్తి అనేది తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? ఏమి తెలియదని అర్థమైందా? ఇప్పుడు ఏమి తెలియదు మనకు, దేవుడు అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటని తెలియదని ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకుంటాను ఆయన, నమస్కారం చేయండి ఆయనకి అంతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే నస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.